लक्षम अर्थ होते हैं। ऋषुल యొక్క విశ్వ ప్రణాళికలో ఎటు వెళ్ళాలి మనం, మన డైరెక్షన్ ఏమిటి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంటే మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు పార్టిసిపేట్ చేయడానికి అలాంటి కార్యక్రమాల్లో కొంచెం తక్కువ టైం ఇచ్చారు గురువులు, 24 కోట్ల సంవత్సరాలు ఇచ్చారు. బీజారోపణం తర్వాత మీరు పార్టిసిపేట్ చేసుకోవడానికి కావాల్సిన టైం ఉంది. 24 crores అంటే ఇవాళ మనం నాటుతున్నటువంటి బీజాలు, ఈ రెండేళ్లలో మీరు ఎక్కడెక్కడ నాటుతారు, వరల్డ్ వైడ్ గా నాటాలి. నేను తర్వాత నాటుతాను నాకు వీలు లేదు అంటే వర్షాకాలం దాటిపోయాక ఎంత మంచి బీజాలు ఉన్నా లాభం లేదు. అందువల్ల ఈ వర్షాకాలంలో డబ్బు లేదు, రైతు ఏం చేస్తాడు, నాటడం మానేస్తాడా? నాకు తెలిసినంత వరకు రైతు నాటడం మానేడు. వాడికి ఉన్నటువంటి స్థలంలో, వాడికి ఉన్నటువంటి ఏరియాలో, వాడికి ఉన్నటువంటి కార్యక్షేత్రంలో ఏదో విధంగా సహకారం తీసుకుని, స్నేహితులు సహకారం తీసుకుని, డబ్బు నవళ్ళ దగ్గర డబ్బు తీసుకుని, కుటుంబంలో కష్టపడగలిగే వాళ్ళ దగ్గర కష్టపడటం చేసుకుని, కుటుంబంలో ఎవరైనా ఉద్యోగాలు అభివృద్ధి చేస్తూ ఉంటే కనీసం ఈ నాటే కాలం వరకు మీరు కాస్త ఆ పన్ను ఆపుకుని ఇక్కడికి వచ్చి నాటండి అని ఎలాగైతే ఒక రైతు రైతు ఏ విధంగా అయితే నాటే కార్యక్రమాలు చేపడతాడో, భూమిని దున్నుతాడు, అవన్నీ కార్యక్రమాలు ఈ క్షణం నుంచి మీరు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఒక ఎకరం రెండు ఎకరాలు అయితే టైం ఉంటుందేమో, రెండేళ్ళు చాలేమో, కానీ మనకి ఒక చిన్న గ్రహాన్ని ఇచ్చారు గురువులు నాటడానికి. గ్రహం చిన్నది ఎందుకు అంటున్నాం అంటే శనిగ్రహం, గురుగ్రహము ఇవన్నీ భూమి కంటే చాలా పెద్దమైనటువంటి గ్రహాలు. అవి మన చుట్టే మనం ఏ అవస్థ పడి ఉండేవాళ్ళము, ముందు అక్కడికి వెళ్ళలేము, అలాంటి పరిస్థితులు మనం చూడలేము. ఆ గ్రహాన్ని పృథ్వీ గ్రహం మాత్రమే మన కార్యక్షేత్రము అని గుర్తుంచుకోండి. ఇంచేత ఈ పృథ్వీ గ్రహంలో ఇవాళ మనం చేసుకున్నటువంటి ఫుల్ ప్లాన్ మీకు ఇవ్వబోతున్నాను ఇవాళ ఫుల్. ఇంకా మీరు తర్వాత ఏం ఆలోచించక్కర్లే. ఆలోచన ఏంటంటే దాన్ని ఎలాగ మీరు కార్యరూపంలో తెస్తారు అన్నది మీ పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి. మూడు రకాలుగా ఈ కార్యక్రమాలు మీరు స్వీకరించుకోవచ్చు. ఒకటి పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో, ఎవరి సహాయం మీరు అడగక్కర్లేదు, ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు అని ఎవరికి చెప్పక్కర్లేదు, ఏ విధమైనటువంటి సహాయము బయట వాళ్ళ నుంచి కానీ కుటుంబం వాళ్ళ నుంచి కూడా మీరు అడగకుండా ఈ కార్యక్రమాన్ని మొదలెట్టేసుకోవచ్చు. ఎంత చేయగలుగుతారో అంత చేస్తాం పరిస్థితి బట్టి. రెండు, కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి చేయగలిగితే ఆ విధంగా అయినా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. మూడోది ఏంటి అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు కలిసిపోతే, ఈ కుటుంబంలో ఒకడున్నాడు, ఇంకో కుటుంబంలో ఒకడున్నాడు, వేరే కుటుంబంలో ఇంకోడున్నాడు, వీళ్ళందరూ కలిసిపోయి చేయొచ్చు సామూహికంగా. ఈ సామూహికంగా చేసేటటువంటి ఈ ప్రణాళికకి, ఈ కార్యక్రమాలకి మనము పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ఋషి ప్రణాళిక అవతరణ కూటమి. ఆ పేరులోనే మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఆ ప్రణాళికలకు మీరు ఆలోచించక్కర్లే, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ ప్రణాళికలు చేయాలి, ఇదంతా కూడా పుంస్త సామాలతో సహా ఋషులు ప్రణాళిక బద్దలు చేసి ఉన్నారు 5000 సంవత్సరాల కిందట. దానికి కృపాచార్యులు వారు ఆవేదన చెందుతాడు మహాభారత యుద్ధంలో. నేను నేర్పినటువంటి ధనుర్విద్య ఇచ్చేదంటే మొట్టమొదట ధనుర్విద్య పాండవులకి వాళ్ళకి నేర్పింది కృపాచార్యులు వారే. తర్వాత ద్రోణాచార్యుడు వాళ్ళు వచ్చారు. మహాభారత యుద్ధం అయిపోయి చనిపోతున్న టైంలో ఆవేదన చెందుతాడు చాలా. నేను పోయి పోయి దుర్యోధనకి సహాయం చేశాను. నేను నువ్వు ఏం గాబరా పడక్కర్లేదు. ప్రతిదీ ఒక నియతమైనటువంటి కార్యకారణ సంబంధం ఉంటుంది. అంచేత ఈనాడు రాబోయేటటువంటి కాలంలో ఈ యుగావతరణకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో నువ్వు చాలా ఉత్సాహంగా పాల్గొంటావు, దానికి శ్రద్ధగా కూడా ఉంటావు. దానికి సాక్షి సంతకాలు ఎవరు పెట్టారు అంటే వేదవ్యాసుడు, పరశురాముడు. ఇది నిన్న గురువు గారి అఖండ జ్యోతిలో చదివాను నేను, నిన్నటి వరకు నాకు తెలియదు ఈ విషయాలు. అంచేత ఇది ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇదివరకు మీరు ఎవరితో పనిచేసినా దుర్యోధనుడు వాళ్ళతో కలిసి పనిచేశాడు, పని చేసినా కూడా అతనికి గ్యారంటీ ఏమని ఇచ్చారు, నువ్వు ఈ నూతన అవతార పురుషుడు యొక్క కార్యకలాపాలకి ద్రష్టగా కూడా ఉండగలవు, కార్యక్రమాలలో నువ్వు భాగం కూడా పంచుకోగలవు, యాంటీ గ్రూప్ వాడికి కూడా ఆ ఛాన్స్ ఇస్తే మనము ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు బట్టి చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమాలలో ఉన్నాం. అంచేత ఈ కార్యక్రమాన్ని మీరు స్వీకరించుకోవడానికి చెయ్యటానికి మీకు పూర్తిగా అర్హత ఉంది. మనం ఏం చేసుకున్నాం, మా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఏంటి, మా శారీరక స్టాండర్డ్ ఏంటి, మా కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవేం మీరేం బెంగపెట్టుకోవక్కర్లేదు. మీ వరకు లేకపోతే మీ ద్వారా ఈ ప్రణాళిక ఎవరికి అందింపజేయబడుతుందో వాళ్ళందరూ అసలే. అసలు నిజం చెప్పాలంటే ఋషుల ఉద్దేశ ప్రకారం మానవ శరీరంలో ఉండి తనంతట తను రెండు అడుగులు వేసి రెండు ముక్కలు మాట్లాడగలిగే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా అరుండే. ఇందిరాగాంధీ తన చిన్నతనంలో అలహాబాద్లో ఉంటున్నప్పుడు రామదండని పెట్టింది. రామదండను ఇప్పుడు చాలా చోట్ల చాలామంది పెట్టారు. ఆవిడ చేసిన చాలా కార్యకలాపాల వల్ల కాంగ్రెస్కి చాలా హెల్ప్ జరిగింది. అక్కడ అంటే చిన్నపిల్లలు ఏం చేస్తామంటే ఈ పనులు చాలా మెసేజ్ ఒక చోట నుంచి ఒక చోటే తీసుకెళ్ళగలరు, ఉత్సాహంగా తీసుకెళ్ళగలరు, తొందరగా తీసుకెళ్ళగలరు. ప్లస్ వాళ్ళ మీద ఎవరికి అనుమానాలు ఇచ్చేవి కాదు, చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటున్నారు అనుకునేవారు. ఎలాంటి కాలంలో వాళ్ళు చేశారు ఆ పని, పట్టుబడితే చంపేస్తారు బ్రిటిషర్స్ చేతిలో. అలాంటి పరిస్థితి ఎక్కడైనా లేదు. అసలు మేము చెయ్యకపోతే మీ తప్పటికమే తప్ప వాళ్ళేదో అడ్డు తగిలేరు, వీళ్ళేదో అడ్డు తగిలేరు అనేటటువంటి ఇది వంక మాత్రమే అవుతుంది. అది మాత్రం ఆలోచించుకుని ఇటువంటి బీజారోపణ కార్యక్రమంలో బీజాలు నాటేటటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటుంది. కలుపు వృక్షాలు నాటే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, సంశయాలు పుట్టించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు, సాధన చేసుకుంటూ ఉంటే కాలు ఇలా పెట్టారు ఒకళ్ళు, మాస్కారు చెప్పారు కాలు ఇలా పెట్టకూడదు, కాలు ఇక్కడ పెట్టుకోవాలి, సాధన చేసుకుంటున్నారు. ఈ కాలు ఇక్కడ ఎలా పెట్టుకోవాలో ఎలా చెప్తారు, ఎంతసేపు పెట్టుకోగలరు అని చెప్పి వాడు సాధన మానేశారు. ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం, అందుకని చెప్తున్నాను నేను చిన్న ఉదాహరణ. ఇలాగే చెప్పారని నేను అంటలేదు. అంచేత దయచేసి మీకు స్పష్టంగా ఏం చెప్పాను అంటే, ఇంకా ఈ రోజు నుంచి ఇంకోళ్ళు మీకు చెప్పినా మీరు వినకండి, నాకు ఉత్తరమైనా రాసి దాని దగ్గర నుంచి జవాబు తీసుకోండి, లేకపోతే ఫోన్ చేసి మాస్టర్ ఇలా మీరు చెప్పారా, మేము ఇలా చేసుకుంటున్నాం అని నా దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని వాయిస్ కన్ఫర్మేషన్ రిటర్న్ కన్ఫర్మేషన్ ఈ రెండు. దానికోసం మీరు రాత్రి 1 గంటకైనా ఫోన్ చేయొచ్చు, దానికైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్ దొరక్కకపోతే కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఫోన్ చేయమని చెప్పేవి, ఆ టైమింగ్స్లో చేస్తే ఖచ్చితంగా దొరుకుతాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నాటే కార్యక్రమాలలో మీ యొక్క మనస్సు ఏం చెప్తుంది అంటే దాన్ని గందరగోళం చేస్తుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. ఆ గందరగోళాలని మనం సృష్టిస్తే మంచి చేయబోయి హాని చేస్తాం. అందుకు ఏదైనా ఒక కార్యక్రమం మీకు ఇవ్వబడితే ఫ్యూచర్ తప్పకుండా దాన్ని అలాగే చేయడానికి ట్రై చేయండి. ఏ కార్యక్రమం ముందు చేస్తారు, ఏ కార్యక్రమం వెనక చేస్తారు, దాని గురించి ఇంపార్టెన్స్ ఏం లేదు, కానీ కార్యక్రమాలు మాత్రం అందులో ఎలాగే చెప్పబడి ఉంటుందో అలాగే చేయటం నేర్చుకోండి. ఈ కార్యక్రమం ఏం చేస్తున్నాం మనం, భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికి కూడా ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే గవర్నమెంట్. అంటే ఏంటి మనం కోరుకుంటున్నది, అవసరాన్ని బట్టి వీలుని బట్టి హద్దులు ఏర్పరచుకుంటాం తప్ప ఇంకో దేశానికి వెళ్ళాలంటే వీసాలు అక్కర్లేదు, పర్మిషన్స్ అక్కర్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉద్యోగం చేసి స్థిరపడుకోవచ్చు అన్నట్టే భారతదేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉద్యోగంలో స్థిరపడుకోవచ్చు అనుకున్నట్టే ఎవరికి పర్మిషన్ అడగము, చెప్తా ఉంటే అక్కడ ఉన్నామని. అదేవిధంగా ఈ రాబోయే 2 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండవచ్చు. ప్రపంచంలో మీరు ఎలాంటి పనులైనా యాంటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానివి, నేషనల్ ఇంట్రెస్ట్ కాదు, అక్కడ యాంటీ పబ్లికే, నేషన్సే ఉండవు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఎలా గుర్తించుకుంటున్నాము, తమిళనాడుని ఎలా గుర్తించుకుంటున్నాము, అలాగే పరిపాలన వీలుకి అవసరమైనటువంటి సరిహద్దులు మాత్రము ఏర్పడతాయి అంతే తప్ప, ఇది ఆ కంట్రీయా, ఇది ఈ కంట్రీయా, వీడి జాతి వాడు, వీడియ మతం వాడు, దీని గురించి మనకే ఉండదు. ఇచ్చేటంటే ఒకే మతం ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ 3 ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఆ డైరెక్షన్లో వెళ్తే కరెక్ట్గా నాటారు. అది కాకుండా ఇది సిద్ధి సాయి సత్యసాయి అనే ఏర్పాటు ద్వారా వచ్చిందనుకోండి, సాయి కల్చర్ అని అద్భుతమైన బీజాలు అనుకోవడం, విసిరి పారేయటం వాటిని, వీలైతే కాల్ చేయటం వాటిని, ఆ బీజాలు మళ్ళా మొలకెత్తకుండా. అదేవిధంగా చెప్పింది ఇక్కడ మన మానసిక స్థితి ఎంత అద్భుతంగా ఎదిగింది అంటే ఆ సాయి కల్టీలోనే, ఆ సాయి జీవిత విధానంలోనే సిద్ధి సాయి భక్తులు వేరు, సత్యసాయి బాబా భక్తులు వేరు, వేర్పాటు ధోరణి. ఆ వేర్పాటు ధోరణి పాలిటిక్స్లో కూడా కనిపిస్తుంది కదా, అంటే మన ఆలోచన అలవాటు వేరవటం. మీరు ఎక్కడున్నా అదే పని చేస్తారు, ఆశ్రమాల్లో ఉన్నా అదే పని చేస్తారు, పాలిటిక్స్లోనే ఉన్నా అదే పని చేస్తారు, కుటుంబాలలో ఉన్నా కూడా అదే పని చేస్తాం. ఎలాగ వేరవ్వాలి, వేరవటం అన్నది దేనికి అవ్వాలి అంటే పరిపాలన సౌలభ్యం కోసం వేరు చేసుకోవచ్చు, అందరూ ఒకే పని చేయలేరు కనుక. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, ధర్మము ఒకటే, యూనివర్సల్ రిలీజియన్ మొదటి లక్ష్యం ఉంది. ఇంచేదంటే ధర్మము స్పష్టంగా ఉంటే ఆ ధర్మం మీద ఆధారపడినటువంటి ఎడిఫిస్, టెంపుల్, మందిరం చాలా పటిష్టంగా ఉంటుంది. అంచేత మనం రాష్ట్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, దేశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్పాలి, ముస్లిం కంట్రీస్, ఇది క్రిస్టియన్ కంట్రీస్, ఇది హిందూ కంట్రీ. ఇందుకు ఆ మాట అనగానే మనకు అర్థమైపోతుంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో. అంచేత మనం ఒక విశ్వధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులము, ఒకే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులము. అంటే ఒక చిన్న గందరగోళం ఎలా వస్తుంది అంటే అన్ని మతాలు కలిపేసి ఒక మతం చేయటం, ఈ మతంలో చెప్పినవే ఆ మతంలో చెప్పారు, ఆ మతంలో చెప్పినవే ఈ మతంలో చెప్పారు. కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్స్, ధర్మాలను కంపారిజన్ చేస్తూ ఒకదాంతో ఒకటి పోల్చి చూస్తూ పుస్తకాలు రాయటం. ఖురాన్లో కూడా ఇదే చెప్పబడింది కదా, క్రిస్టియానిటీలో కూడా ఇదే చెప్పబడింది కదా, హిందూ ధర్మంలో కూడా ఇదే చెప్పబడింది కదా. అసలు మనం ఆ ఆలోచనలకి స్వస్తి చెప్తాం, ఒకటే చెప్పాడో రెండే చెప్పాడో మనకు అనవసరం అది. అసలు ప్రకృతిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి, దాన్ని కొట్టుకుంటాం. దానికి మన వాళ్ళు వేదాలు అని పేరు పెట్టారు, వైదిక ధర్మం అని అన్నాం. కానీ వైదిక ధర్మం అంటే హిందూ ధర్మం కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి 3 శక్తుల యొక్క ధర్మాన్ని మనం ఉపయోగించుకుంటాం. సూర్యుడి యొక్క ధర్మాన్ని, చంద్రుడి యొక్క ధర్మాన్ని, అగ్ని యొక్క ధర్మాన్ని మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. మాత్రమే మనం ఎందుకు ఉపయోగించుకుంటాం అంటే ఆ 3 ధర్మాలు కనుక మనకి అర్థమవుతే ప్రకృతిలో ఉన్నటువంటి 3 శక్తుల ధర్మాలు మీకు అర్థమైపోతాయి. అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ని, అన్ని రకాల శరీరాలను మనం ఉపయోగించుకోగలుగుతాం. ఏ విధంగా అవుతే ఎలక్ట్రిసిటీ ఉంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయటం మొదలెడతాయో, మళ్ళా ఒక ఇన్స్ట్రుమెంట్కి ఒక ఇన్స్ట్రుమెంట్కి విపరీతమైనటువంటి లక్షణాలు ఉండొచ్చు. హీటరు వేడి చేస్తుంది, ఫ్రిడ్జ్ చల్లబరుస్తుంది, విపరీతమైన లక్షణాలు కదా. కానీ 2 విపరీత లక్షణాలు మళ్ళీ ఏ ధర్మం వల్ల పనిచేస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ వల్ల. అదే అర్థం చేసుకోండి, ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాలటువంటి మనుషులు విపరీత ధర్మాలు కలిగి ఉండొచ్చు. ఒకడు శాంతంగా ఉండొచ్చు, ఒకడు కోపంగా ఉండొచ్చు, ఒకడు చెప్పింది చేయొచ్చు, ఒకడు చెప్పింది ఎందుకు చేయాలని అడిగి చేయొచ్చు, ఒకడు చెప్పింది విని అడిగి దానికి విపరీతంగా ఆచరణ చేయొచ్చు. కానీ ఇవేమి చేసినా కూడా ఆ ఒకే ధర్మము ఏంటి అంటే సూర్యుడి యొక్క ధర్మము, చంద్రుడి యొక్క ధర్మము, అగ్ని యొక్క ధర్మము. సూర్యుని మాత్రమే శక్తిని మనం తీసుకుని దానితో మాత్రమే జీవించేటటువంటి విధానం సహజంగా కొంచెం ఎక్కువ విలువ పొందింది హిందూ దాంట్లో. కానీ ఈజిప్షియన్ కల్చర్స్లో మహారాజు అని ఉండేవారు కదా, ఈజిప్షియన్ కల్చర్లో రాజులు పిరమిడ్స్ అవి కట్టినటువంటి కాలంలో కానీ అక్కడ సూర్యుడు యొక్క శక్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. జొరాస్ట్రియన్ రిలిజియన్ వచ్చింది, పార్సీ రిలిజియన్, అగ్ని పూజకుల వాళ్ళు అగ్నిని చాలా ఎక్కువ ఉపయోగించుకున్నారు. ముస్లిం రిలిజియన్ ఉంది, వాళ్ళు జెండా చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు. దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు? చంద్రుడికి ప్రాముఖ్యత ఇచ్చారు. బాగానే ఉంది, న్యాచురల్ కదా. ఫిజిక్స్ వేరుగా చదువుతాం క్లాస్లో, కెమిస్ట్రీ వేరుగా చదువుతాం, మ్యాథమెటిక్స్ వేరుగా చదువుతాం. కానీ పరీక్ష మూడు రాయాలి, మూడింట్లో వచ్చిన మార్కులు బట్టే మీకు డివిజన్ వస్తుంది తప్ప, మ్యాథమెటిక్స్లో 100% వచ్చింది, ఫిజిక్స్లో 1 తప్ప మిగతా మార్కులు వచ్చాయన్నాం అనుకోండి, ఇంట్లో 1 తప్ప మిగతా మార్కులు వస్తే 0 వచ్చాయనుకోండి, పాస్ అవుతాడు ఆవిడ, పాస్ అవుడు. ఇంతలో వస్తే మూడింట్లోనూ 100 రావాలి, మీరు చాలా గొప్ప వ్యక్తులు అవుతే. ఇది గుర్తుంచుకోండి, సూర్యుడి యొక్క విద్య అతి పురాతనంగా వస్తూనే ఉంది. మధ్యలో అగ్ని పూజ చాలా ప్రబలింది. అగ్ని పూజ ఈనాడు మనం అందరం చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా అగ్ని పూజకులే. వాళ్ళు పేరు పెట్టుకోకపోవచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా అగ్ని పూజకులే వాళ్ళు. ఇంకేతంటే ఈనాటి సివిలైజేషన్ అగ్ని లేకపోతే లేదు. ఇనువు తయారు చేయాలంటే గ్లాస్ ఫర్నెస్ కావాలి, కాపర్ తయారు చేయాలంటే బ్లాస్ట్ ఫర్నెస్ కావాలి, మీరు భోజనం చేయాలంటే అగ్ని కావాలి, కొన్ని సిగరెట్ కాల్చుకోవాలి. పోనీ మీరు అగ్ని లేకుండా సిగరెట్ ఎలా కాల్చుకుంటారు? కంగారే పెరగండి బాబు. శుద్ధి సాయి తన అద్భుతమైన శక్తిని ఉపయోగించుకుని మరీ చీలం తాగాడు. అంతే, మీరు తాగొద్దు తాగకూడదు అని నేను చెప్పటం లేదు. అగ్ని పూజకులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఉపయోగించుకునేవాళ్ళు అని. ఓ బొమ్మ పెట్టేసి అక్కడ పెట్టేసుకుని బయటకు వచ్చాక ఆ శక్తిని మీరు ఉపయోగించుకోకపోతే అది ఉపాసన కాదు, పూజ కాదు. అందుకు చెప్తున్నాను నేను, ఇది మనం ఇప్పుడు ఏ పూజకులం అంటే అగ్నిని పూజిస్తున్నాం. అగ్ని ఎక్కడుంటుంది? పదార్థంలో దాగి ఉంటుంది, గుప్తమైనటువంటి అగ్ని. అది అగ్ని బయటకు ఏం కనిపించదు, కానీ మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ పెట్టి కొట్టాలనుకుంటే అగ్ని బయటకు వస్తుంది. రైలు మీద అది వెళ్తూ ఉంటుంది, అది నిప్పురవ్వలు బయటకు వస్తాయి. రోడ్డు మీద కూడా ఒకసారి కారు చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే మీరు ఆ నిప్పురవ్వని చూడవచ్చు. అంచేట అగ్ని ఎక్కడ ఉంది? పదార్థంలో ఉంది. అంచేట పదార్థ పూజకులు, పదార్థం మాత్రమే ఉంది, మిగతావి మాకు అనవసరం అనేటటువంటి వాళ్ళు అగ్నిని ఉపాసన చేసేటటువంటి వ్యక్తులు. మన శరీరంలో కూడా 5 అగ్నిలు ఉన్నాయి. ఈ 5 అగ్నుల్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ 5 అగ్నుల వల్ల సంపూర్ణమైనటువంటి సమృద్ధి ఎలా పొందాలి? అది కూడా ఉపనిషత్తులో మనకి, కఠోపనిషత్తులో మనకి దొరుకుతుంది. నచికేత విద్య అని, పంచాగ్ని విద్య అని. అంచేత అగ్ని విద్య ఉపాసకులమైనటువంటి మనము ఆ అగ్నిని నిరంతరము ప్రజ్వలింపజేసుకుంటూ ఉంటే, సూర్యులాగా పెట్టుకుంటే చంద్ర విద్యలోకి వెళ్ళగలుగుతాము. ఆ చంద్ర విద్యని మనం ఇంకాస్త కంటిన్యూస్గా ఉపయోగించుకుంటే సూర్య విద్యలోకి వెళ్ళగలుగుతాం. ఆ సూర్య విద్యలోకి మనం వెళ్ళినప్పుడు ఈ 3 విద్యలను కలిసి మనము ఉపయోగించుకోగలిగితే దాన్ని మనం ఏం చెప్తాం? త్రికరణ శుద్ధి అని. త్రికరణ శుద్ధిగా మనం జీవించగలిగితే అంటే ఏంటి? త్రికరణ శుద్ధిగా మనం జీవించగలిగితే అంటే పొద్దున్నే 3 లేచి చదువుకోవాలి అని ఒక స్టూడెంట్ అనుకుంటాడు, లేకపోతే మనం సాధన చేసి పారేదాం, గురువు గారు చెప్తున్నారు కదా గంటలు గంటలు సాధన చేయాలంటే 2 గంటలకు లేచి కూర్చుంటాం సంకల్పం అలారం పెట్టుకుంటాం ఇంట్లో అందరితో కూడా చెప్పేస్తాం నేను గాబరా పెరగండి మీ నిద్ర నేను చదవచ్చాను నేను వస్తున్నాను ఇంకొక నేను లేచినా పర్వాలేదు నేను చూసుకుంటా కదా మీ నిద్ర ఏమి చదవకూడదు అని సరే అలారం మోగుతుంది ఏం చేస్తాడు వీడు అలారం మీద చేయి పెట్టి 2 నిమిషాల తర్వాత లేద్దామని అంటాడు 8 గంటలు వేస్తాడు ఏమైంది అక్కడ సంకల్పం ఒకటి ఆచరణ వేరైంది కదా లేచాడు కసేపు అటువంటి చూస్తాడు కూర్చున్నాడు పాప అంతా తీసుకుని కూర్చున్నాక ఏమైంది కాస్త నిద్ర వస్తుంది ఒక్కసారి అలా కడుగు మూసుకుంటాను ఒక్కసారి అలా కడుగు మూసుకుంటాడు అంతా వేసుకున్నాడు ఆసనాలు అవి అంతా వేసుకున్నాడు వెనకాత తరడా కూడా పెట్టుకున్నాడు కదా ఆ తరడా కాస్త అలా ముందే పెట్టుకుని తల వాలుస్తాడు కొంచెం మనసు లొంగింది కానీ తర్వాత వాడు ఏమైపోయాడు మనస్సుకి లొంగిపోయాడు చంద్ర విద్య చెప్పిందే చేయగలిగాడు తగ్గిన విద్య అంటే సూర్య విద్య సంకల్పాన్ని తెలుపుతుంది చంద్ర విద్య మీ ఆలోచనను తెలుపుతుంది అగ్ని విద్య మీ ఆలోచనను ఎలా ఉపయోగించుకుంటారో తెలుపుతుంది ఈ మతం ఈ విధంగా ఆలోచించి జీవించగలిగేటటువంటి త్రికరణ శుద్ధ కలిగినటువంటి వ్యక్తులు మనకి కావాలి చాలా మంది ఆశ్చర్యం ఏం పోతారు అంటే ఋషులు మంచివాళ్ళు ఏది తప్పు అని చెప్తున్నారో వాడు చాలా సుఖంగా ఉన్నారే వాడు చాలా ఆనందంగా ఉన్నారే మనం ఎందుకు ఆనందంగా లేదు అంటే వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉంది వాళ్ళు ఒక మాట చెప్తారు స్మగ్లర్స్ ఫలానా టైంకి మీకు అందజేస్తామని ఇంకా ప్రశ్నే లేదు వాళ్ళందరి ఆచరణ ఏముంటుంది ఆ వస్తువు అక్కడ అందజేసేంత వరకు ఈ లోపల వచ్చేటటువంటి కష్టాలు ఇవన్నీ కూడా వాడే భరిస్తారు వాడు అంతేత నాకు కష్టంగా ఉంది పోలీసులు వెంటబడుతున్నారు పోలీసు కుక్కలు వెంటబడుతున్నాయి నేను ఎలా నీకు అందిస్తాను అంచేత అందించలేకపోయాను అన్న మాట వాడు అన్నాడు అనుకోండి మనం అలాంటి సినిమాలో కూడా నేను చూడలేదు వాడు వచ్చిన మాట నిలబెట్టుకోలేదని మనం మాత్రం మన గురువులకి జన్మజన్మల నుంచి ఇచ్చేటటువంటి మాట భలే అద్భుతంగా నిలబెట్టుకుంటాం ఇంకొక ఏంటో నా త్రికరణ శుద్ధి లేకపోవటమే కారణం అంటే సంకల్పంతో ఉంది నిజం చాలా గొప్పదని కానీ కారణం ఏం చెప్తామంటే అమెరికా వాడు ఇరాక్ మీద యుద్ధం చేశాడు కదా ఇరాక్ మీద అంచేత నేను ఇక్కడ ఈ పని చేయలేకపోయినాను నాకు ఆ సంబంధం తెలియదు అనమాట అక్కడెక్కడో యుద్ధం అయితే మనం ఎందుకు వెళ్ళలేకపోయామంటే ఆ యుద్ధం యొక్క టీవీ నేను చూడాలి కదా లైవ్ టెలికాస్ట్ చేశాను మీరేంటో ఇదంతా చెప్తారు ఎందుకు ఇది చెప్పాను అంటే త్రికరణ శుద్ధి ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది అది వాడు స్మగ్లర్ కావచ్చు గుండా కావచ్చు ఏదైనా కావచ్చు అది మన మతం అది ఆ త్రికరణ శుద్ధిని చేయగలిగేటటువంటి మతాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పటమే ఆచమనం చేసుకోవటం 3 సార్లు ఆచమనం చేస్తాం నీళ్లు తీసుకుని సరే ఇదంతా ఎందుకు చెప్పాను ఒకే ధర్మము త్రికరణ శుద్ధి గల ధర్మము సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి చంద్రుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అగ్ని యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అది ఒకే మతం ఇదంతా కాకుండా ఏంటి కావాలి వసుదైక కుటుంబకం ఈ ప్రపంచం అంతా కూడా ఒకే మానవ జాతి యొక్క కుటుంబం కుటుంబంలోనే ఇప్పుడు మనస్పర్ధలు అత్యంత వేర్పాటు ధోరణికి అలవాటు పడిపోయాము అంచేత మనం ధైర్యం చేసి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి అనుగుణ్యంగా మనం మారిపోతే జైన ధర్మంలో మహావీరుడు గురించి ఒక కథ ఉంది అది మనం గుర్తుంచుకుంటే కుటుంబంలో మన ఆచరణ ఎలా ఉండాలో అర్థమైపోతుంది బుద్ధుని కొడుగా మార్చాడు చాలా గొప్ప వ్యక్తిగా బుద్ధుడికి సమకాలీకుడు బుద్ధుడంత గొప్పవాడు కూడా వాళ్ళ వదిన తన బిడ్డలాగే చూసుకునేది మహావీరుణ్ణి చిన్నప్పటి నుంచి పెంచింది ఇంకా 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చాయి వదిన నేను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాను నాకు ఇంట్లో ఉండాలని లేదు నువ్వు వెళ్ళిపోతే నేను ఎలాగే రాండి పోతే వెళ్ళాలన్నాను మన తర్వాత ఆ మాట ఎత్తలేదు అసలు. మహావీరుడు 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, అసలు మహావీరుడు ఇంట్లో ఉన్నాడా లేదా అని ఆవిడకి అనుమానం రావటం మొదలెట్టింది. అంటే అంత ఒక 10 లుట్టుని ఎలా ఉపయోగించుకోవటం, అలా ఉపయోగించుకోవటానికి తగినట్టు మారిపోయాడు తప్ప నువ్వు ఫలానా కూరలు తీసుకురా, ఏం మాట్లాడేవాడో తీసుకొచ్చాడు, కూతుర్ని ఆడించు ఆడించాడు అన్న చెప్పి ఏదో రాజకీయం మీద నేను బయటకు వెళ్తున్నాను కదా, ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏదో నువ్వు చేయి చెప్పింది చేసేవాడు. ఏ విధమైనటువంటి సణుగుడు గుణుగుడు లేకుండా పూర్తిగా అసలు ఎత్తి చూపించడానికి ప్రసక్తే లేదు, ఏం చెప్తే అది చేసేవాడు. అతనికి ఇష్టం ఉందా లేకపోయినా తినమంటే తినేవాడు. కానీ అతను ఉన్నాడా ఇవాను ఇరాక్ అమెరికా బొబ్బలాడుకుంటుంటే మనం న్యూస్ పేపర్లో చూసి ఊరుకుంటాం. టైం వేస్ట్ చేసుకోవాలని అనిపించినప్పుడు, ఆఫీస్లో పని చేయకూడదు అనిపించినప్పుడు చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, కస్టమర్ ఎవడో ఉండండి, మేము చాలా డిస్కస్ చేసుకుంటున్నాం, ఎవరు రైటు అది డిస్కస్ చేసుకున్నాక మీ పని చేసి పెడతా ఉంటాం, దానికి ఉపయోగపడుతుంది. కానీ కర్మం దాదాక ఆ ఇరాన్లోనే ఎక్కడో మన కొడుకే డాక్టర్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? యుద్ధం జరగాలని ఉంటుందా? ఎవడు రైటు ఎవడు తప్పు అని ఉంటుందా? లేకపోతే అసలు యుద్ధం జరగకుండా మనవాడు సుఖంగా వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఆ మానసిక స్థితి అర్థమైంది కదా. ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అడ్డదిడ్డమైనటువంటి పనులు జరుగుతుందో కూడా మనకే అలాంటి బాధ జరుగుతుందా అనేటటువంటి మానసిక స్థితి డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను తప్ప, వాళ్ళు మన కుటుంబ సభ్యులని చెప్పి మనం వెళ్ళి వాళ్ళ నెత్తి మీద పడిపోవట్లే. ఆ మానసిక స్థితి ఎక్కడ ఏ విధమైనటువంటి గందరగోళం, లేకపోతే గురువులకి మన మీద ఎందుకు ఇంత గందరగోళం అని హిమాలయాల్లో కూర్చొని చాలా హాయిగా జీవించగలరు. మేము ఒకసారి చాలా పెద్ద ప్లాన్ వేసాం ఋషుల్ని బుట్టలో వేసుకోవటానికి. ఏంటంటే వాళ్ళ ఆకులు అన్నం అదే కదా తింటారు. ఇంతది ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ కాకువాయి తీసుకొచ్చి మన ఇడ్లీలు మన అట్లు కాస్త రుచి చూపిస్తే ఇంకెక్కడికి వెళ్తారులే వాళ్ళు, ఈ రుచికి ఇక్కడే ఉండిపోతారులే అని ప్లాన్ వేసాం. కానీ ఫండమెంటల్గా ఒకటి మర్చిపోయాం, వాళ్ళు సంకల్ప స్థితులని ఇడ్లీ అదే కావాలి అనుకుంటే వాళ్ళకి అక్కడే వస్తాయి, ఇంతకంటే బాగా వేడిగా భూములు ఆడుకో అంతే. ఆ విధంగా మనం వాళ్ళని బుట్టలో వేయలేవు. అది ఎందుకు చెప్పానో చెప్తున్నా కదా, ఆ మానసిక స్థితి కావాలంటే ప్రేమ లవ్ టువర్డ్స్ ఆల్ ఎక్కడ ఏమి జరుగుతుందో అది. అప్పుడేంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల వాళ్ళు అందరు వ్యక్తులు కూడా మా వాళ్ళే, నేనే ఋషులవుతే నా వాళ్ళే అని కూడా అనుకోవాళ్ళు. ఇదంతా కూడా నా యొక్క ఎక్స్ప్రెషనే. ఇది త్రికరణ శుద్ధిగా, అది మనం ఏ ధర్మానికి చెందిన వాళ్ళో మర్చిపోకండి, త్రికరణ శుద్ధిగా ఆచరించడానికి మనం ప్రయత్నిస్తే రెండో స్థితి ఎక్కడికి వచ్చాం, విశ్వం అంతా ఒకటే వసుదైక కుటుంబకం. మొదటిది ధర్మం గురించి మాట్లాడుకున్నాం, ఒకే ధర్మం. రెండోది ఏంటి, ఒకే జీవిత విధానము, ఒకే కుటుంబము. కానీ ఏం తింటారు అంటే తిండి మళ్ళీ ఒకేలా తినకండి, అక్కడ వాళ్ళకి ఏది లభిస్తుందో అది తింటారు. ఈ తిండి మీద అన్నెసెసరీ స్ట్రెస్ తెచ్చుకుని గందరగోళం పెడకండి, తింటే మంచిదా అత్తనాపోతే మంచిదా. ఒక వ్యక్తి గుంటూరులో నా మీద చాలా జాలి పడిపోయాడు నాకు ఇప్పటికీ, అంటే వాడు ఎంత జాలిగా నన్ను చూశాడో 3 ఏళ్ళు అయింది ఆ సంఘటన జరిగి, కానీ ఇప్పటికీ ఆయన కళ్ళు చూస్తే నాకు ఎంత బాధ వేస్తుందో అంత జాలి పడిపోయాడు ఆయన. నేను చేసిన తప్పేంటి అంటే వెళ్ళాను ఆ దుకాణానికి, నేను కొంచెం 5 వెల్లుల్లిపాయలు ఉందన్నాను, మీరు 1 వెల్లుల్లిపాయలు తింటారా అని ఎలా చూశాడో అది. ఇంకంతే ఇంకా పంపలు అంటుకుపోయే ప్రమాదం అయితే ఇంత బాధ అంటే వెల్లుల్లి తిన్నవాడు యోగి కాదు, వాడు సాధకుడు కాదు, ఏది కాదు. మేము మానేసి 20 సంవత్సరాలు అయిందన్న, నేను అడుగుదాం అనుకున్నా 20 సంవత్సరాలు నువ్వు వెల్లుల్లి మానేసావు కదా, ఏ భగవంతుడు నీకు దర్శనం ఇచ్చాడు అని అడగలేదు. వాడు జాలికలను చూసి నా మీద నాకే జాలేసి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆహారం చేతస్థలం అనుకోండి, ఆహారం కాదు. ఏ మానసిక స్థితిలో మీరు తింటున్నారో అది చాలా ఇంపార్టెంట్ అని మనం చాలాసార్లు చెప్తాం కదా. గురువుల చరిత్రలు మిమ్మల్ని ఎందుకు తరమంటున్నాను అంటే గురువులు చేసిన మ్యాజిక్ అర్థం చేసుకోమని కాదు, కుళ్ళిపోయిన కుక్క మాంసం కూడా గురువు చెప్తే తింటే మహాప్రసాదంగా మారుతుంది. ఎవరి జీవితంలో జరిగిందని తత్వాలు చాలా పురుషులు చరిత్రలో వస్తున్నారు. గురువుని టెస్ట్ చేయటానికి మాంసం వండించి మూత పెట్టి అనేక మంది రాజులు తీసుకొస్తారు ఆ గురువు దగ్గరికి. అది పువ్వులు గాను స్వీట్స్ గాను మారిపోతాయి. అంటే అర్థం ఏంటది, స్వీట్స్గా మారిపోయిందనా, మారిందో లేదో నాకు తెలియదు, కానీ మీ మానసిక స్థితి అలా ఉండాలి. అంతా కూడా ఆ భగవంతుడి ప్రసాదమే అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ప్రతిదీ తినే యోగ్యమే, తినకూడదు తినేది అది నీ మానసిక స్థితి బట్టి మన బుర్రలోకి ఎక్కుతోంది తప్ప ఆ మానసిక స్థితి కొంచెం మార్చుకుంటే. మరి ఇంకక్కడ ఏం చేసుకోవాలి, మీరు కొన్ని పదార్థాలు కొందరికి పడవచ్చు శారీరకంగా, ఎంత మంచిదైనా. నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా ఫారెన్లో వాళ్ళ పిల్లవాళ్ళు పాలు తాగలేరు, పాలతో చేసిన ఏదైనా వస్తువు వాడి దగ్గరికి వచ్చి వాసన చూస్తే ఎలర్జీ, వాళ్ళంతా దగ్గర దగ్గరికి వస్తున్నారు. దాన్ని పాలు తాగమంటే సాత్విక ఆహారం అని మజ్జి తాగు ఎస్ఎస్ఓలో చెప్పారు, మజ్జి తాగితే చాలామంది చస్తాడు ఎలర్జీతో. అలాంటి ఫుడ్స్ మానేయండి, మీరు చూసుకోండి మీకు ఏది ఎలర్జీయో మీకు ఏది పడదో, అంతే రూల్. ఈ రూల్ ప్రతిదానికి వర్తింపజేసుకోండి, ఇంకా డ్రెస్కి కానీ దానికి కానీ దీనికి కానీ, అలా జాలిగా మాత్రం చూడకండి. నాకు ఆ బాధ వేస్తుంది, ఆ కళ్ళు ఎదుట వాళ్ళని చూడకండి, వాళ్ళ చేత కూడా చూపించజేసుకోకండి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ యు ఆర్. తైత్తిరీయ ఉపనిషత్తులో అనేక సంఘటనలు దీన్ని ప్రూవ్ చేయడానికి వస్తాయి. అలా అని చెప్పి ఆహార నియమాలు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా, పెట్టుకోండి. దేనికి పెట్టుకోమంటున్నాం ఆహార నియమాలు, రుచిని కాంకర్ చేసుకోవటానికి. రుచికి మీరు బానిస కాకూడదు, రుచిగా ఉంది కదా అని చెప్పి ఒక నాలుగు ముద్దలు ఎక్కువ తినేసి, రుచిగా లేదు కదా అని చెప్పి ముట్టుకోకుండా, అది చేయొద్దని చెప్తున్నారు తప్ప ఆహార నియమాలు పెట్టుకోవటానికి. అంచేత ఆహార నియమాల్లో దేన్ని మానేయమంటారు అంటే, ఏ వస్తువు మీద మీకు ప్రాణం దాన్ని చూసేసరికల్లా మీకు ఇంకా మీరు తినకుండా ఉండలేరు, అలాంటి వాటిని వదిలేయమన్నారు కాశీలోనూ ఎక్కడో. కానీ నాలాంటి వాడు ఏం చేస్తాడు, ముందనే నేను ఒక సంవత్సరం కిందట నిర్ణయించుకున్నా కాశీకి వెళ్ళలేదు, కానీ మానసిక స్థితిలో కాశీకి వెళ్ళిపోయి కాకరకాయ వదిలిస్తున్నాను. అంచేత నేను సాగు కొట్టేస్తున్నాను అందరూ కాకరకాయ పెట్టి, అంచేత లాజిక్ అర్థమైంది కదా. ఆహార నియమాల యొక్క ఆ కామన్ సెన్స్ మీరు అర్థం చేసుకుంటే పెద్ద కష్టం ఏం కాదు రాబోయే రోజుల్లో జీవించడం. కామన్ సెన్స్ పోయి అందరు కూడా పోతున్నారు. అందుకే గురువు గారు ఎప్పుడు కూడా సమజ్దారి అనేవారు. కామన్ సెన్స్ ఉంటే ఇవంతా మామూలుగానే మేము నిర్ణయం చేసుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లేదు, ఏం తిన్నాను తినకూడదు అని. ఏది తిన్న అభ్యంతరం అంటే అది కూడా గుర్తుంచుకోండి. ఈ వసుదైక కుటుంబకం అనేటటువంటి భావన వచ్చిన తర్వాత ఒకే భాష రావాలి. ఆ ఒకే భాష రావటానికి కొంచెం టైం పడుతుంది. మనం ఇమీడియట్గా దాని గురించి ఏ విధమైనటువంటి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ మనం తీసుకోలేం, కానీ ఈ కంప్యూటరు, ఈ కంప్యూటర్ టెర్మినాలజీ ఇవంతా వచ్చేసరికల్లా ఏమవుతుంది అంటే, ఇంగ్లీష్ అక్షరాలే పెడతాం అక్కడ, తెలుగు టైప్ అవుతుంది. కంప్యూటర్లో మీరు చూసి ఉంటారు, ఇదే కీబోర్డ్ వాడతాం, కానీ ఆ కీబోర్డు తెలుగుగా కూడా ప్రింట్ అయిపోతూ ఉంటుంది. అంతేత కీబోర్డు ఒకటే, భాషలు వేరవుతాయి. రేపు కీబోర్డులు మారే భాష ఒకటి అయిపోయే రోజు కూడా కంప్యూటర్లు రావచ్చు కదా. అంతేత అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనం ఆలోచించక్కర్లేదు. కానీ భాషకి ఏదైతే ప్రాణం భావము, ఆ భావాన్ని మాత్రము యూనివర్సల్గా మనం ప్రజలకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఈ ఋషి ప్రణాళిక అవతరణ కూటమిలో వ్యక్తులుగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి అంటే, పదం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బాధ్యత. తండ్రి కుటుంబానికి బాధ్యత వహిస్తాడు, కొడుకు వచ్చి ఫీజు కట్టాలంటాడు, కూతురికి పెళ్లి చేయాలి, అమ్మ వచ్చి నాయన నాకు ఆయాసంగా ఉంది దగ్గుగా ఉంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అంటుంది, ఇవన్నీ వాడు చేస్తాడు. డబ్బుందా లేదా అది వేరే విషయం, ఎక్కడి నుంచో ఏదో అవస్థపడి అవి జరిగిపోతూ ఉంటున్నాయి కదా. ఎందుకు జరిగిపోతున్నాయి ఇవంతా, బాధ్యత ఉంది కనుక. బాధ్యత లేదు అసలు మా వాళ్ళకి మాత్రం నేను ఎందుకు పెట్టాలి, ఎన్నాళ్ళు పెట్టాలి. బాధ్యత లేకపోతే వచ్చే ఆలోచనలు ఇలా ఉంటాయి. కానీ ఈ బాధ్యత రెండు రకాలుగా వస్తాయి. ఇప్పుడు నన్ను కెమిస్ట్రీ లెక్చరర్గా బాధ్యత ఉంది, కానీ ఆ బాధ్యత నేను స్వీకరించింది కాదు, నా మీద తోపబడింది. ఈ కెమిస్ట్రీ లెక్చరరే రేపు ఏదో బ్యాంకు పరీక్ష రాసి బ్యాంకులో ఆఫీసర్గా వెళ్తే అప్పుడు నాకు వేరే బాధ్యతలు ఉంటాయి, డిగ్రీ ఇదే అయినా. ఇదేమీ లేదు, నేను ట్యూటోరియల్ కాలేజీ పెట్టుకున్నాను, 10th class కాలేజ్ పెట్టుకున్నాను, అదే నా బాధ్యత. అంటే లేదా అంచేత ఒక రకమైనటువంటి బాధ్యతలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సమాజము, వ్యక్తులతో, అవసరాలు మన నిలబడేస్తాయి. ఆ బాధ్యత కూడా మనం సక్రమంగా నిర్వర్తించటమేది అవ్వరము. 90% కూడా ఆవిడ చేసుకున్నాడు అనుకోను, 50% మన అఫీషియల్ బాధ్యత మనం నెరవేరుస్తే చాలా గొప్ప మనం అనుకుంటాం. అది 100% నెరవేరుస్తూ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, వ్యక్తిగతంగా కానీ మనకి ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ కృష్ణుడు అవతార పురుషుడు. నేను ఎందుకన్నా, ప్రపంచంలో అధర్మం ప్రబలిపోయింది, ఈ అధర్మాన్ని నిర్మూలించాలి, మళ్ళీ ధర్మస్థాపన చేయాలి అనే బాధ్యత తను తీసుకున్నాడు కనుక ఆవిడ ఇవ్వలేదు అతనికి. తనంతట తాను ఈ బాధ్యతను తీసుకుని జీవితాంతం దానికోసం పోరాడాడు. సక్సెస్ అయ్యాడో లేదో తెలుస్తూనే ఉందనగా అత్తర్ ఫ్లాప్. ఏమైంది, మహాభారత యుద్ధం తర్వాత కలియుగం వచ్చింది. అంతే కృష్ణుడు నేను తిట్టడం లేదు అక్కడ. అయినప్పటికీ కృష్ణుణ్ణి అవతారము అని ఎందుకు అంటున్నాము, జగద్గురు అని ఎందుకు అంటున్నాము అంటే ఎవరూ బాధ్యత ఇవ్వకపోయింది. ఈ బాధ్యత నాది అనుకున్నాడు, దానికి కష్టపడ్డాడు. శుద్ధిసాయికి ఎవరు చెప్పాడు బాధ్యత, అని వెళ్ళి ఫలానాడు రోగాలను ఏం చేసి వాళ్ళకి సేవ చేసి ఇది చేసి ఆమెకున్నటువంటి శక్తితో ఆమె సుఖంగానే జీవించగలడు, అందులో డౌట్ ఏం లేదు కదా. శ్రీనివాస శర్మ ఆచార్య గురువు గారు కూడా చెప్పుకుంటే పోతుందని చెప్తాడు, రెండు మనస్సుల మధ్య మళ్ళీ యుద్ధం అని. ఆయనకి ఒకసారి బాధ అయిపోదాం అనిపించింది, హాయిగా జీవించవచ్చు కదా ఈ చమత్కారాలు అవి నేను చేసేసి. ఆ బాధమంటే ఆయన వెళ్ళలేదు. ఇంచేత ఏమిటి ఇక్కడ మనం చేదర్చుకున్నది, ప్రపంచంలో ఒకే ధర్మము, సరిహద్దులు లేనటువంటి సాంఘికమైనటువంటి కుటుంబ వ్యవస్థ, అంటే విశాల ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం, వీసాలు, జియోగ్రాఫికల్ ఎల్లలు లేకుండా, ఇదంతా లేకుండా ఒకే భావము ఎక్స్ప్రెస్ చేయగలిగేటటువంటి స్థితి తీసుకురావడానికి మనంతట మనమే మినిస్టర్స్ అయిపోయి, ఎడ్యుకేషన్ మినిస్టరు, కల్చరల్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, ఇదంతా అయిపోయి మనం ఆ బాధ్యత మనం స్వీకరించుకుంటూ, మన మినిస్టర్ అప్పుడే ఏం చేయలేడు కదా, వాడికి అసిస్టెన్స్ కావాలి. ఇందులో వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్కళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఆ మినిస్ట్రీస్ని మనం ఏ విధంగా చేయగలమో ఆలోచించుకోవటానికి కొన్ని మినిస్టర్స్ పోర్ట్ఫోలియోలు తయారు చేసాం. ఒక కార్యక్రమం మినిస్టర్స్ అదే ఆలోచించుకోండి, జాగ్రత్తగా మీరు విని, ఇందులో మీరు ఏ కార్యక్రమాన్ని ఎలా చేస్తారు అన్నది మీరు నిర్ణయించుకోండి. ఉగాది నుంచి 9 రోజుల సాధనా శిబిరంలో దీనికి కావలసినటువంటి పూర్తి ప్రణాళిక వింటాడా, వింటాడు ఇస్తారా, లేకపోతే ఫోటోస్ కదా, ఏదో విధంగా మీకు 9 రోజులలో మినిస్టర్ ఆఫ్ ఎస్ట్రాలజీ, ఇదొకటి రాసేసుకోండి మీరు, ఎస్ట్రాలజీ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఈ కాపీలు ఉండాలి మీ దగ్గర, మీకు తెలియాలి అసలు మనం ఏం చేయబోతున్నాం. ఇందుకు ఎస్ట్రాలజీ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది అంటే, మనం భూమి మీద జీవిస్తున్నాం, చాలా అహంకారాలు ఉన్నాయి మనకి, కానీ భూమి గ్రహాన్ని సూర్యమండలంలో పోల్చి చూస్తేనే భూమికి విలువ లేదు. అసలు భూమి యాజ్ ఎ ప్లానెటే మనం చూసుకుంటే భారతదేశం ఎంతుంది, భారతదేశంలో గుంటూరు ఎంత ఉంది, గుంటూరులో వేణుగోపాల నగర్ ఎంత ఉంది, ఆ వేణుగోపాల నగర్లో ఈ ఇల్లు ఎంత. అలాంటిది అటు లక్షల కాంతి సంవత్సరాల దూరము, ఇటు లక్షల కాంతి సంవత్సరాల దూరము చుట్టూరా దాని చుట్టూ భూమి తిరుగుతుంది కదా, అందులో మనం ఉనికి ఎంత. అయినా కూడా మానవుడు లాంటి చేతనత్వం కలిగినటువంటి చేతనత్వం మనకి ఇంత విశాల విషయంలో ఎక్కడా కనిపించటం లేదు. అనదర్ మ్యాన్ మనకి ఎక్కడా కనిపించటం లేదు. మానవాతీత స్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంట, లేకపోతే క్రిమికీటకాదులు జంతువులు ఉన్నారంట, అన్నప్ప మనిషిలాగా ఆలోచించుకోగలిగి అవసరం అయితే రాక్షసుడు గాను అవసరం అయితే దేవతలు కూడా మారిపోయేది, డబుల్ రోల్ ప్లే చేయగలడు అనమాట. ఇప్పుడు అలాంటి చేతనత్వం మనకు ఎక్కడా కనిపించదు. ఆ చేతనత్వం ఎందుకు వచ్చింది, ఆ చేతనత్వం యొక్క బాధ్యతలు ఏమిటి అని చెప్పేది జ్యోతిషాస్త్రం. అందులో నా కూతురికి పెళ్ళవుతుందా వదా, లేకపోతే ఫలానా వాడు చచ్చిపోతే మా డైరెక్టరు వాడి స్థానంలో నేను డైరెక్టర్ని ఎప్పుడవుతాను అనేటటువంటి క్వశ్చన్లకి జవాబు చెప్పడానికి మాత్రం ఆస్ట్రాలజీ లేదు. అంచేత ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిధారలు, ఆ శక్తిధారలతో మానవుడు ఎలా నిర్మించబడ్డాడు, ఆ మానవుడు నిర్మించబడ్డటువంటి మానవుడు యొక్క చరమ లక్ష్యం వాడు ఎంతవరకు ఎదగలడు అనేటటువంటిది ఆ మినిస్ట్రీలో చెప్పాలి. అంటే ఏంటి, మినిస్ట్రీలో పాల్పంచుకునే వాళ్ళు ఇదంతా నోట్ చేసుకోవాలి, ఆస్ట్రాలజీని అధ్యయనం చేయాలి, ఇప్పుడు దాని మీద ఉన్నటువంటి పిచ్చి పిచ్చి భావాలు దూరం చేయాలి. దూరం చేశాక ఆస్ట్రాలజీని ఈ దృష్టికోణంతో మనము ప్రజలకు అందించాలి. ఈ అందించడానికి మీకు టైం ఎంత ఉంది అంటే ఈ డిసెంబర్ లోపల, ఈ డిసెంబర్ లోపల ఇది అయిపోవాలి. దీనికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ దీనికి కావాల్సినటువంటి టీచర్స్ని కానీ మనం తయారు చేసేస్తే, కనీసము ఒక 20-30 మంది టీచర్స్ని దాంట్లో తయారు చేస్తే ఇంకా వాళ్ళని ప్రపంచం మీదకి వదలాలి. ఇంకా వాళ్ళు ప్రపంచం అంతటా కూడా ఈ అస్ట్రాలజికల్ కాన్సెప్ట్స్ ఒక ఈకే గారు చాలా ట్రై చేశారు. చివరికి నాకు ఎక్కడ తెలిసింది అంటే, మీరు ఈ రాశివాడు కనుక ఈ తప్పులు చేయాల్సిందే, మీరు ఈ రాశివారు కనుక ఈ తప్పులు చేయాల్సిందే, అంతకాక దత ఏంటి అనేటటువంటి అద్భుతమైనటువంటి సెల్ఫ్ సరెండర్, ఆ శక్తి ధారలకి లొంగిపోవటం అలవాటైంది తప్ప దాన్ని ఈకే గారు ఏ ఉద్దేశంతో దాన్ని చెప్పారు. అలాగే మాట్లాడాలి, ఇంకేత నువ్వు జేమినీవి కనుక నువ్వు అలాగే మాట్లాడాలి, నువ్వు ఇతరుల్ని మోసం చేయాలి. ఇంకేత అంటే వృశ్చిక రాశి కనుక నువ్వు మృదువుగా మాట్లాడలేవు, నువ్వు మేషరాశి వాడివి కదా, నువ్వు మృదువుగా ఎలా మాట్లాడతావు, ఎలా మాట్లాడాలి అంటే ఇటుక పెట్టి కొట్టినట్టు మాట్లాడాలి. ఇంచేత అంటే ఇది మనం నేర్చుకున్న ఆస్ట్రాలజీ ఈకే గారి దగ్గర. ఆయన ఎందుకు చెప్పారో స్పిరిచువల్ ఆస్ట్రాలజీ వరకు వెళ్ళిపోయాడు ఆయన. ఇంచేత ఆ గురువుల యొక్క ప్రణాళికల్లో లోపమేం లేదు, శిష్యుల్లో మాత్రం గురువుని మించిన శిష్యులు పాపం. ఆయన ఏంటంటే ఈ చిన్న చిన్న లోపాలు ఏవో శిష్యుల్లో ఉన్నాయనుకున్నారు, ఆయన నుంచి కూడా లోపాలు దాచగలిగాం. ఇంకేంటి, లోపాలు దాచి ఉండకుండా ఉంటే ఆయన ఆపరేషన్ చేసేవాడు, కోసి పారేసేవాడు ఖచ్చితంగా. ఆయన కోస్తాడేమో అని చెప్పి ఆయన దగ్గర మాట్లాడము, ఆయనకి చెప్పాం మన వీక్ పాయింట్స్. ఇదంతా ఆస్ట్రాలజీలో మనం జాగ్రత్తగా ఆలోచించుకోండి. జరిగినటువంటి తప్పులు ఎందుకు స్పష్టంగా చెప్తున్నాను అంటే, ఈ ప్రయత్నాలు మొదటిసారి జరగలేదు, 1911 నుంచి జరుగుతున్నాయి. ఏలిసే బేలీ ద్వారా జాలాకులు మహర్షి ట్రై చేశాడు, రకరకాలుగా ట్రై చేశారు. శ్రీరామ శర్మ ఆచార్య మాత్రము యంత్రాలను కూడా పెట్టించాడు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు కానీ 79-80 అనుకుంటా, పిలిచి అన్ని పగలగొట్టేదన్నాడు. ఆ పగలగొట్టిన తర్వాత రష్యాలో జనం ఎక్కువగా లేని చోట విశాలమైనటువంటి భూకంపం వచ్చింది. ఇప్పటికీ కొన్ని 70-80 వేల మంది ఎంతమంది చచ్చిపోయారు, కానీ అది జనసమూహం ఉన్న చోట చోట్ల వచ్చి ఉంటే అసలు దేశానికి దేశం ఎగిరిపోయింది. అంటే ఆస్ట్రాలజికల్ నాలెడ్జి కరెక్ట్గా నేర్చుకుని ఉంటే అసలు ఆ భూకంపం రాకుండా ఆపేయచ్చు. శక్తిధారలే కదా. శని స్తోత్రంలో రోహిణీ నక్షత్రంలో కనుక ఆ శని ప్రవేశిస్తే భారతదేశంలో 12 సంవత్సరాలు ఫ్యామిన్ అకాలం ఏర్పడుతుంది, కరువు పాతకాలు ఏర్పడతాయని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తే ఈయన రథం వేసుకుని నడిపాడు అక్కడికి. రోహిణీ నక్షత్రానికి ఎదురుకుండా నుంచోబెట్టాడు రథాన్ని. శని వస్తున్నాడు అందులో ప్రవేశించడానికి అంటానన్నాడు. నేను రాజుగా ఉన్నంత వరకు నువ్వు రోహిణీ నక్షత్రాన్ని ప్రవేశించడానికి వీల్లేదు, మరైతే ఏం చేయమంటావు స్వామి అన్నాడు. శని గారిని భయపెట్టగలిగినటువంటి శని దశరథుడు, అంతేగా శనిని భయపెట్ట అందరూ శనిని చూసి భయపడితే ఆయన శని భయపెట్టాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు శని రోహిణి నక్షత్ర ప్రవేశం చేయలేదు. అయినా కరువు కాటకాలు మనం తెప్పించుకోగలిగాం, ఇంకేంటే మనం ప్రవేశించేసాం. శనిగాళం కావాల్సినంత మంది ఉన్నాం కదా. మన మాయా బజార్ డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, 10 శనిగ్రహాలకి పెట్టు శకునిమామి ఇక్కడ ఉండగా శని ఏ గ్రహంలో ఉంటే మనకి అన్న పరిస్థితులకు మనం తీసుకొస్తున్నాం మనం. అంచేత అస్ట్రాలజీని ఆ కరెక్ట్ భావనతో అర్థం చేసుకుని ఈ 2 సంవత్సరాలలో అందజేయటాన్ని ట్రై చేయండి. ఇది నేర్చుకోవటానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. క్లాసులు అటెండ్ అయినటువంటి వాళ్ళు నోట్స్ తీసుకుని, నోట్స్ రాసుకుంటూ ఉన్నవాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా నోట్స్ ఉంచుకుని దాన్ని మీరు చదువుకుని ఈ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పేస్తూ ఉంటే పోతుంది. దీనికి మీరేమీ కష్టపడక్కర్లేదు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదండి, మీరు రాలేదు, మీరు రాగలేకపోతే పర్వాలేదు క్లాసులకి, క్లాసుకి వచ్చిన వాళ్ళు. కానీ ఈ జ్ఞానము ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఉండాలి. నాకు పెద్ద ఆశ్చర్యం ఎక్కడొచ్చిందంటే, ఈ ద్వాదశ రాశి నక్షత్ర గ్రహాలు ఇవంతా మనం యజ్ఞంలో పెట్టాం కదా, అమలాపురంలో సుభద్రరాజు గారు ఊరేంటి
గంగాపురం
దగ్గర యజ్ఞం మొదలెట్టారు. యజ్ఞం మొదలెడితే నేను చూసి చెప్తున్నాను ఏ నక్షత్రం ఎక్కడుందో. అక్కడ ముసలివాళ్ళు ఉన్నారు, వరస్సు ముందే చెప్పేస్తున్నారు. కనుక అంత తెలుసు పూర్వకాలం వాళ్ళకి, చదువు రాదు అది రాదు, కానీ ఏ రాశిలో ఏ నక్షత్రం ఉంటుంది, ఏ నక్షత్రం దేవునికి మిత్రత్వం ఉంచుతుంది అంతగా వాళ్ళకి తెలుసు. బామ్మ చిట్కాలని ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఈ డాక్టర్లు వాళ్ళకంటే కూడా వాళ్ళ చిట్కాలు పనిచేయడానికి కారణం అంటే ఈ అస్ట్రాలజికల్ నాలెడ్జ్ వాళ్ళకి చాలా బాగా ఉంది. ఇది ఒక మినిస్ట్రీ, మీరు ఆలోచించుకోండి. అందరూ అన్నిట్లోనే చేరొచ్చు. ఇక్కడ ఇదేం చేస్తారు, ఇది మీ ఇంట్రెస్ట్లో. రెండోది మినిస్టర్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం. ఆరోగ్యం గురించి ఫండమెంటల్గా మన ప్రజలందరికీ తెలియజెప్పాల్సింది ఏంటి అంటే, రోగాలు రావటానికి క్రిమి కీటకాదులు కారణం కాదు. ఇంత పెద్ద శరీరాన్ని ఇంత చిన్న బ్యాక్టీరియాకి లొంగిపోయామంటే అసలు మనకి సిగ్గుండాలి. అసలు వాళ్ళు చెప్తే ఒప్పేసుకోవటానికి ఏం చేసిందంటే, కంటికి కూడా కనిపించినట్టు బ్యాక్టీరియా ఉందిట, దాంతో టీబీ వచ్చేసిందిట. రైటర్ ఇస్తున్నాం మనం అసలు కదా. అంటే ఏంటి, ఇంత పెద్ద శరీరం ఆ బ్యాక్టీరియాకి లొంగిపోయింది. అక్కడ తప్పు ఉంది లాజిక్లో. ఏంటి తప్పు అంటే, నువ్వు లొంగిపోతున్నావు మానసికంగా ముందు రోగానికి. అది కరెక్ట్ చేయండి. రోగములో సంకల్పం యొక్క పాత్ర చాలా హిస్టరీలో రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. పక్షవాతంతో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బట్టి మంచం మీద ఉన్నటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు కరపలేనటువంటి వాళ్ళు ఇంటికి నిప్పంటుకుంటే నడుచుకుంటూ బయటకు వచ్చారు. సడన్గా ఎలా నడిచేసాడు వాడు? అంచేత పక్షవాతం వచ్చిన వాళ్ళందరి ఇంటికి నిప్పంటించకండి మీరు. అక్కడ ఆ ఉదాహరణ నిజంగా జరిగినవి. గీతా ప్రెస్ వరకు కొన్ని నిత్య నమ్ము నమ్మకపోనేటువంటి కొన్ని నిజాలు ప్రచురణ చేస్తూ ఉంటుంది. అందులో రాత్రి ఒకడు పడుకున్నాడు అక్కడ ఇళ్లలోనే. ఇక్కడ కూడా చాలా చోట్ల అలాగే ఉంటుంది, బావిలు అవి ఉంటాయి. అక్కడ మంచం వేసుకుని పడుకున్నాడు. రాత్రి 12 ఆ ప్రాంతాలకి ఈ ఎలుకలు అవి తిరుగుతూ ఉంటాయి కదా, ఏదో కుట్టినట్టు చెప్పలేదు. ఇలా అనుకున్నాడు, పడుకుండిపోయాడు గట్టిగా నొక్కి. పడుకుండిపోయిన తర్వాత 7:30 ఎప్పుడు నిద్రలేచాడు. నిద్రలేచి చూస్తే వాడి కాళ్ళ కింద పాము చచ్చిపోయింది. పాము చచ్చిపోయింది, నొక్కేశాడు పావినేవాడు. అప్పుడు వాడికి తెలిసింది నేను పాము కుట్టిందేమో అని. 2 నిమిషాల్లో చచ్చాడు, కాపుకొని చచ్చాడు. నిజంగా జరిగినటువంటి సంఘటన అంతవరకు ఎక్కనటువంటి విషయం అప్పుడు ఎక్కింది. అంచేత ఈ ఆరోగ్యంలో ఈ కాన్సెప్ట్స్, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఋషులు ఇచ్చి ఉన్నారు. ఆ ఋషులు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని ఈసోటెరిక్ హీలింగ్ అనే పేరుతో సుమారు 2000 పేజీల పుస్తకం అని ఆ మహర్షులు అందించి ఉన్నారు. ఈసోటెరిక్ హీలింగ్ జ్వరపుల మహర్షి రాసినటువంటి పుస్తకం. దాంట్లోంచి మీరు చెప్పవచ్చు. ఇదంతా కాకుండా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాస్త్రం, చాలా మందికి ఏం చేస్తా అంటే మాకు చదువుకి తగినటువంటి ఉద్యోగం రాలేదని. ఎందుకు రాలేదు అంటే మీరు చదువుకున్న చదువుకి తగినంత చదువు మీలో లేదు, అది మనం మర్చిపోతాం. అమెరికా నుంచి 20 ఏళ్ళు పనిచేసి మా కాలేజీలోని మైక్రోబయాలజీకి ప్రొఫెసర్గా వచ్చాడు ఒక ఆయన, ప్రభల, మీరు పేరు కూడా ఏమింటారు, కంప్యూటర్స్ ఎక్స్పర్ట్స్. ఆయన చెప్పింది ఏంటంటే మాకు, అసలు సర్టిఫికేట్స్ అవి ఏం చూడవండి అమెరికాలో, ఇంతవరకు నేను తీసుకోవడం సర్టిఫికేట్ అవి చూడలేదు. నువ్వు ఇది వచ్చా నీకు, సరే ఈ పని ఇస్తున్నాను, నువ్వు చేయగలిగితే చేయి, చేయలేకపోతే వెళ్ళిపోయి. సర్టిఫికేట్స్ ఏం చేస్తావు? ఇప్పుడు సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఆ పని చేయగలుగుతున్నారు చూసుకోండి. మరి మీకు ఉద్యోగాలు రావటం లేదు, జాబులు రావటం లేదు అంటే ఏమొస్తాయి? ఫైనాన్స్ అంటే హార్డ్ వర్క్, శ్రమ పట్టని నేర్చుకోండి. రెండోది, నిజమైనటువంటి టైం ఏంటి అంటే మీరు పనిచేసే గంటల్ని డబ్బుగా మారుస్తున్నారు. నేను 1 గంట పనిచేస్తే ఇంత ఇవ్వండి, 2 గంటలు పనిచేస్తే ఇంత ఇవ్వండి, లేకపోతే 10 to 5 నేను మీ సంస్థలో పనిచేస్తాను, 30 రోజులు పనిచేసాక ఇంత ఇవ్వండి అంటే అక్కడ దేనికి విలువ కడుతున్నాం మనం? కాలానికి విలువ కడుతున్నాం. అంచేత ఏంటన్నమాట, ఆ ఒక కాలంలో ఆ టైం పీరియడ్లో మీరు ఏమి అందిస్తే వాడు మీకు ఆ డబ్బు ఇస్తున్నాడో అనేది మనం చూసుకోవాలి. మనం ఇప్పుడు గ్యారంటీగా ఏం చేస్తున్నామంటే, ఎవడైనా కర్మం జాలక ఆఫీస్లో పనిచేస్తే వాడిని ఇంకా బతకనివ్వండి, కాకులైనా బతకనిస్తాయేమో బయట నుంచి వచ్చిన కాకుల్ని, కానీ పనిచేసేవాడిని మాత్రం ఏ సంస్థలను మనం బతకనివ్వండి. ఇలాంటి మూడు కూడా ఎవడైనా ఉన్నారా? పనిచేస్తావా అంటే పనికే కనుక మన జీవితం వచ్చింది. మా జీవి శాస్త్రి గారు ఇల్లు కడుతున్నారు, సిమెంట్ కోసం అండి, ఏదో పెర్మిట్ ఏదో కరెక్ట్గా గుర్తు తీదు ఆ మాట ఏమంటారు. సరే అతను అన్నాడు, కుర్చీలో కూర్చోటానికి పోతే నాకు గవర్నమెంట్ డబ్బిస్తుంది కదా, మీ పని చేసి పెట్టాలి, నాకేం డబ్బిస్తావు? సింపుల్ లాజిక్, కుర్చీలో కూర్చోటానికే గవర్నమెంట్ డబ్బిచ్చింది, మీ పని ఏదైనా చేయాలంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకోవాల్సిందే కదా. అవును కరెక్టే కదా అని మనకే అనిపించింది, ఏదో అవస్థ పెడుతున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ శ్రమ కాలము, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ డబ్బు, దీన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత బాగా ధనం మన దగ్గరికి వస్తుంది. ధనం వస్తే రూపాయి డబ్బులు వస్తాయో లేవో తెలియదు ఋషులకు, రూపాయి డబ్బులు వాళ్ళకి తెలియదు కూడా, పాపం చూస్తే నీళ్ళ తిట్టి పక్కన పడేస్తాడు. కానీ ఒక చాప్ ఇచ్చామనుకోండి, దాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచగలడు, దాన్ని మల్టిప్లై చేయగలడు. రైస్ట్ 7 చేపలను 3 రొట్టె ముక్కలు ఉంటే అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ భోజనాన్ని మల్టిప్లై చేయగలిగాడు. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్ ప్రతి గురువు చేయగలడు. ఏ శక్తితో చేయగలుగుతున్నాడు? కాలాన్ని శ్రమని కరెక్ట్గా సద్వినియోగం చేయగలిగేవాడు దీన్ని మల్టిప్లై చేయగలడు. మీరు కూడా మల్టిప్లై చేస్తున్నారు గురువుల్లాగే, కానీ మీరు ఏం చేయగలుగుతున్నారు అంటే విత్తనాన్ని మల్టిప్లై చేయగలుగుతున్నారు. ఒక విత్తనం నాటుతున్నారు పొలంలో, అనేక విత్తనాలుగా మారుస్తారు, మీరు మార్చగలుగుతారు. ఇంకొక నెక్స్ట్ స్టెప్ అది, ఉడికిన వస్తువులను కూడా మార్చగలగడం. ఫైనాన్స్ మినిస్ట్రీలో నిజమైనటువంటి ధనం ఏమిటి? ప్రకృతి యొక్క సంపదే నిజమైనటువంటి ధనం. ప్రకృతిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ బావన్నీ ఎండిపోయే, నువ్వు ఎంత ధనం ఇస్తే పెట్రోల్ వస్తుంది కాదు కదా. అంచేత నిజమైనటువంటి ధనము ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు తప్ప మిగతా ధనము కాదు. దీని తర్వాత ఇంకొక మినిస్ట్రీ ఉంది, దాన్ని ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ. 7 గురు ఋషులు భూమి మీద రావటానికి బాగా తప్పిస్తున్నారు పాపం. మనందరం అమెరికా రష్యాకు వెళ్ళిపోవాలని అనుకోవటం లేదు, అమెరికా వెళ్ళిపోదామని ఎలా అనుకుంటున్నామో, వాళ్ళకి పృథ్వీ మీద రావాలి అనేటువంటి ఒక చిత్రమైనటువంటి కోరిక అసలు వాళ్ళకి, అది వదిలి ఇక్కడికి ఎందుకు రావాలనిపిస్తుందో నాకు తెలియటం లేదు, కానీ వాళ్ళకి రావాలనిపిస్తుంది. వాళ్ళకి రావాలనిపించడానికి కావలసినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరు ఎక్కడ దిగాలనుకుంటున్నారు, ఆ దిగటానికి వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు వేసుకుని ఉన్నారు, వాళ్ళకి వీసాలు అవి కావాలి కదా ఇండియాకి రావాలంటే, అంతా పాపం రెడీ చేసుకున్నాము, స్టాంపులు అయిపోయి ఫ్లైటే టేక్ ఆఫ్ అవుతుంది వాళ్ళకి.
కోటీశ్వరుడు ఉన్నాడు, ఒక రూపాయి దానం చేస్తాడు. ఒక బిచ్చగట్టు ఉంది, ఆ రోజు తనకి 10 పైసలే వచ్చింది, ఆ 10 పైసలు దానం చేసింది. ఇందుకు రియల్గా సర్వము దానం చేసిన వాళ్ళు ఎవరు? అంటే కోటీశ్వరుడు, భిక్షాధికారి, లక్షాధికారి అనేటువంటి కాన్సెప్ట్ ఒక మానసిక స్థితి అది. అందులో బయట ఉన్నటువంటి డబ్బుతో కలవనే, డబ్బు ఎంతున్నా మనం వాళ్ళని చూసి పిసినారంటూ ఉంటాం కదా. వాడు కోటీశ్వరుడే ఉంటాడు, కానీ మన దృష్టిలో వాడు, మన దృష్టిలోనే కాదు వాళ్ళ పిల్లల దృష్టిలో ముఖ్యంగా అంతరితుడేగా. అద్దెత అది కాస్త ఆలోచించుకుని ఆ మానసిక స్థితి యజ్ఞము వల్ల దానము ముందు వదం నేర్చుకోవడం, దానం చేసినటువంటి వ్యక్తులు కలిసిమెలిసి ఆ దానాన్ని ఉపయోగించుకోవడం సంగతీకరణం అని చెప్పారు గురువు గారు. దాన్ని యజ్ఞం యొక్క నిర్వచనంలో ఈ సంగతీకరణం చేసినటువంటి వ్యక్తులు దానాన్ని ఒక్కొక్కడు వాళ్ళకి చేతనైనా దానం చేస్తారు విషయాలు, ఆ దానాన్నింటినీ కూడా సంగతీకరణం చేసుకుని దేవ పూజకు ఉపయోగించటువంటి శ్రేష్టమైనటువంటి భావాలు సమాజంలో నాటగలిగేటటువంటి ప్రక్రియ యజ్ఞము అన్నది ఫండమెంటల్గా మనం చెప్పేటటువంటి మినిస్టరు ఎవరా మినిస్టర్? ఆవిడ దాన కర్మలోనే ఉంది. దాని తర్వాత శివరామ కృష్ణారావు గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవీయ వనరుల యొక్క ఇది టైం మనం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆ వేస్ట్ చేసే టైం మాత్రమే మనం ఉపయోగించగలిగితే ఈ కార్యక్రమానికి చాలు. మీరు ఎక్స్ట్రా టైం ఏమి ఒక్కలే, మీరు వేస్ట్ చేసే టైం టీవీ చూసే టైం, పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఆ పక్కింట్లో ఏంటి జరిగిందో తెలుసా అని చెప్పే టైం, నావెల్స్ చదివే టైము, సినిమా చూసే టైము, ఈ టైం మీరు లెక్క వేసుకోండి, ఈ టైం ఇచ్చేయండి అని ఈ టైము అడిగి తీసుకుని మీరు టైం వేస్ట్ చేస్తున్నది అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చూసుకుని ముందు ఒక వారం రోజులు ఎక్కడెక్కడ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, ఆ టైం వేస్ట్ చేసేదాన్ని మీరు ఎలా సవరించుకోగలిగారు, ఎలా సవరించాలో ఇది వాళ్ళ అనుభవంలో వాళ్ళు చేసుకుని మిగతా వాళ్ళకి ఇంకా మీరు టైం ఇలా వేస్ట్ చేస్తున్నారు, ఇలా టైం వేస్ట్ చేసుకోకండి, దీన్ని ఈ కార్యక్రమాలకి పైన చెప్పుకున్న కార్యక్రమాలు దేనికైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేటటువంటి ఒక వ్యక్తుల సమూహము, దాన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నాం. దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాతావరణ కాలుష్య నివారణకి రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి, ఆయుర్వేదాల మెథడ్స్ ఉన్నాయి, సేంద్రియ ఎరువులు అని ఏదో ఎరువులు వచ్చేట అవి వాడితే వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది అని చెప్తున్నారు. ఇదంతా కాకుండా పుష్పాలు మానవీయ దృక్పథాన్ని మార్చడానికి చాలా ఉపయోగపడతాయి. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గొప్పతనం ఏంటంటే ఈ వాతావరణ కాలుష్యం ఎవడైనా నివారించగలడు, కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి కొన్ని నియమాలు ఫ్రేమ్ చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. కానీ ఇంతకంటే నివారించడానికి వీలు పడని స్థితిలోకి ఎదిగిపోయినటువంటి భావ కాలుష్యం ఉంది. ఆ భావ కాలుష్యానికి ఉదాహరణ కర్ణుడు అర్జునుడు. చాలాసార్లు కథ చెప్తాను నేను. కృష్ణుడు ఓ బంగారం ముద్రను తయారు చేస్తాడు, దానం చేయి అంటాడు. అర్జునుడు దానం చేయడం బంగారం చాలా బరువుగా ఉంటుంది, ఒక్కొక్క ముద్ర తీసి దానం చేస్తున్నాడు, ఒక్కొక్కడిని తీసి కలిసిపోయాడు. కృష్ణుడు తయారు చేసిన ముద్ద అది, ఒక ముద్ద తీసుకుంటే ఇంకో ముద్ద తయారవుతుంది. అక్కడ సాయంత్రం వరకు చేశాడు, దానం చేయలేకపోయాడు. ఈ లోపల కర్ణుడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే పిలిచాడు అర్జునుడు. కర్ణ, కృష్ణుడితో నేను ఇలా చెప్పాను, నేను ఇలా చెప్పడం వల్ల నాకు వీలు పడలేదు, నేను ఏం చేయగలను అంటే అంతేనా అన్నాడు. ఏమైంది అంతేనా అన్నాడు. ఆ బాధ వెళ్తున్నాను రమ్మన్నాడు వచ్చినప్పుడు. అన్నీ బంగారం ముద్ద చూస్తున్నావు కదా, ఇది నీదే పదార్థమే అన్నాడు. వెళ్తూ భావద వీడు అర్హత చూసి కృష్ణుడు తయారు చేసిన బంగారం ముద్దది, ఒరే నువ్వు దానం చేయరా అన్నాడు. అంటే వీడు ఒక కండి పిలిచి ఒకొక్క ముద్ద వీడు దానం చేస్తున్నాడు. భావదారిద్ర్యం, ఆ భావదారిద్ర్యం లేకుండా కుంభూజంలో ఈ మానసిక దారిద్ర్యం. హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తూ రోడ్డు మీద నడిచి వెళ్దాం పదండి అంటే మీరు ఎంత సిగ్గుపడిపోతారు. సినిమా పాటలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి చిరంజీవి పాటలు, అవి అవి పాడుకుంటూ వెళ్ళమంటే మీరు హాయిగా పాడుకుంటూ వెళ్ళిపోతారన్నది నాది గ్యారంటీ. ఇంతకంటే భావదారిద్ర్యం ఏం కావాలి? భగవంతుడు నామం ఉచ్చారణ చేస్తూ రోడ్డు మీద నడవలేనటువంటి అక్లిష్ట పరిస్థితుల్లో మన దేశపడి కదా. మరి ఆ భావ దారిద్ర్యాన్ని మీరు ఎలా పాడితే కదా ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ముందు ఆ భావాలు కరెక్ట్ అయిపోతే ఈ పొల్యూషన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని కూడా గురువు గారు చెప్తారు. అందుకే శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే కూడా ఫండమెంటల్ గడిపోతాడు ఆయన ప్రతి ప్రాబ్లంకి. ఇది కాకుండా మన భావాలను మౌల్డ్ చేయటంలో పువ్వులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనకు ఉపయోగించుకోవడం చేత కాదు అంతకంటే ఇంకేం లేదు. అంచేత ఆ పువ్వులను ఎలా ఉపయోగించుకోవాలో ఏం చేయాలో స్టార్ట్ చేస్తాం మనం ఈసారి క్లాసెస్లో. నవరాత్రుల్లో పువ్వుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశం మీద మనకి క్లాసులు జరుగుతాయి. ఈ వాతావరణ ముఖ్యంగా భావ ప్రదూషణ పోగొట్టుకోవడానికి. దాని తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇండైరెక్ట్గా ఇందాక చెప్పాను కదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యజ్ఞాలు ఎలా చేస్తామో, యజ్ఞంలో ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి బీజాలు పడిపోయిన తర్వాత ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి నేర్పేది ఇలా మీరు చేసుకోండి అని చెప్పేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత వేదాలని పాపులరైజ్ చేయడం, ఇది చాలా ప్రముఖ. ఒక్కమాట వేదాలను ప్రపంచానికి అందించాలి అని చెప్పాక 1875 నుంచి ఈ వేదాలు పాపులరైజ్ చేయడానికి ట్రై చేశారు ఋషులు. అందులో గాయత్రి మంత్రాన్ని తీసుకున్నారు, ఆ గాయత్రి మంత్రాన్ని పాపులరైజ్ చేశారు. ఆ గాయత్రి మంత్రాన్ని పాపులరైజ్ చేసిన తర్వాత అసలు వేదాలు ఉన్నాయి కదా 4 వేదాలు, ఈ 4 వేదాలు కూడా అందులో ఏం చెప్పబడి ఉంది, అది దేనికి ఉపయోగపడుతుంది, అందులో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనేది మనం ఈ 2 సంవత్సరాలలో మనుషులకు అందజేయాలి. వేద విజ్ఞానాన్ని వేద విధానాన్ని కూడా దానికి ఇవి క్లుప్తంగా 9 కార్యక్రమాలు. ఇది నిన్న సాయంత్రం పూర్తి చేశాం. ఇది అఖండ జ్యోతి, హిందీ అఖండ జ్యోతి, ఇది పూర్తి చేశాం. ఇది ఇది మినిస్ట్రీ అంటున్నాం, ఇది అంటున్నాం, ఆర్థిక అంటున్నాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటున్నాం, ఇదంతా అంటున్నాం. సరే ఏదో చేద్దాంలే అనుకున్నాం. అనుకుంటే హిందీ అఖండ జ్యోతి వచ్చింది నిన్న. అదే ప్రణాళిక ఇందులో కూడా ఉంది. ఏముంది, వైజ్ఞానిక క్రాంతి, విశ్వక ఏకీకరణ. వసుదైవ కుటుంబకం అని మనం చెప్తున్నాం కదా, సైంటిస్టులు డెవలప్ చేశారు. దాని తర్వాత పర్యావరణ సంకట, పొల్యూషన్ ప్రాబ్లమ్, దాని నివారణ, చికిత్సా పద్ధతి, హెల్త్ హెల్త్ మినిస్ట్రీ మనం చెక్ చేశాం, హెల్త్ మినిస్ట్రీ, ఆయుర్వేదం. దాని తర్వాత విచార క్రాంతి, ఇందాక చెప్తున్నాం కదా ఆలోచనలో భావ సంకటం ఉందని. దాని తర్వాత సూక్ష్మ అంతరిక్షీయ చేతనత్వాలు, అంతరిక్షంలో వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, ప్లానెట్స్ నుంచి వస్తాయి, గ్రహాల నుంచి వస్తాయి. ఎస్ట్రాలజీగా మనం దానికి పేరు పెట్టాం, ఆయన సూక్ష్మ అంతరిక్షీయ హల్చలి అని పేరు పెట్టారు. దాని తర్వాత ఆర్థిక నేతృత్వం, ఫైనాన్స్ మినిస్ట్రీ. ఇంచేత ఈ యుగ పరివర్తన విశేషాంకని చెప్పి ఈయన సీలు పడింది, ఈయన ఫోటో కూడా వచ్చారు. అంచేత అక్కడ నుంచి ఓకే మన ప్రోగ్రామ్కి, మరి మీరు ఏం చేయాలండి ఇప్పుడు, గ్యాప్ తీసుకుంటే తీసుకోండి, గ్యాప్ వద్దులే మనకి, అసలు టైం వేస్ట్ చేయదు. ఈ నవరాత్రుల్లో 9 రోజుల్లో ఏ మినిస్ట్రీలో ఏ ఏ కార్యక్రమాలు ఏ రోజు ఏమి చెప్పబడతాయి, ఏమి డిస్కస్ చేసుకోవాలి అని టాపిక్స్ నిర్ణయించుకున్నాం. ఆ టాపిక్స్ మెటీరియల్ కలెక్ట్ చేయాలిగా, మీ ఇష్టం వచ్చిన టాపిక్స్ అన్ని ముందు రాసుకోండి. 9 కావాల్సిన 9 81 టైటిల్స్ మీరు ప్రిపేర్ అవ్వగలిగినన్ని ప్రిపేర్ అవ్వండి. వీలైతే 4-5 రోజుల్లో పంపించేయండి. మా కోరిక ఏంటంటే మీరు పంపించేవి వీలైతే ప్రింట్ చేసో టైప్ చేసో ఎలాగో అలాగా అందులో పాల్గొనే వాళ్ళకి ఒక రోజు ముందు అందించేద్దామని. ఈ విషయంలో డిస్కషన్ జరగబోతోంది, మీరు మానసికంగా దీనికి ప్రిపేర్ అయి ఉండండి అని. ఇంత ముందు అది చెప్పు, తర్వాత మీతో చూద్దాం. సత్యం డిక్టేట్ చేయండి, ఇంకా నో డిస్కషన్స్. అక్కడ డిక్టేటే చేసుకోండి తప్ప మీరు ఏమి డిస్కషన్స్ వద్దు. తను చెప్తాడు మీరు రాస్తారు, రైట్?